ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులచే భూసార పరీక్ష, ఇందులో పాత్రలు, పాత్రదారులుగా శివయ్య రవితేజ, శివయ్య భార్యగా మేఘన, రాజుగా సాయిరామ్, కనకమ్మగా నజనీన్, పర్యవేక్షకురాలుగా శిరీష వారి పాత్రలు పోషిస్తున్నారు.
ఏమే, ఏం చేస్తున్నావు?
ఆడుకుంటున్నా. ఏం చేస్తున్నానంట, ఏం చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా.
సర్లే, ఇప్పుడు నేనేమన్నానని గంతగానం మరుస్తున్నావు నా మీద?
గది కాదయ్యా, పనిలో ఉంటిని, మధ్యలో నీ ముచ్చట్లు, గిటి పని చేయనా, నీతో ముచ్చట్లే పెట్టనా?
సార్, సర్లే, పోయినా ఆధార్ కార్డు పట్టుకరా.
తెస్తున్నా జర ఆగు. దేనికయ్యా ఇందాకటి నుంచి ఆగమాగం అవుతున్నావు?
ఆగం లేదు, ఏం లేదు, గాని గా ఆధార్ కార్డు గిట్లి.
ఇగో తీసుకో. సరే కాని ఆధార్ కార్డు ఎందుకు నీకిప్పుడు? గందులో ఫోటో చూసుకోనిక.
ఇంకా గందులో ఫోటోనే చూసుకోవాలి, అంత అందంగా ఉంది అని. గిట్లి గా కార్డు. ఇది చెప్పింది చేయదు మళ్ళా, పైగా ప్రశ్నలు ఒకటి.
ఏమయ్యో, ఏమో గులుగుతున్నావు.
ఏం లేదే, నువ్వేం చెప్పినా గిట్లా చెప్తే గట్లా చేస్తావు అంటున్నా.
గిదంతా కాదు గాని, కార్డు ఎందుకో చెప్పు ముందు.
జర ఆగరాదే, గుండెలో ఉడికేది నోట్లోనే ఉడకాలి అన్నట్లు. దేనికి తొందరే నీకు అయితే, మొన్న డప్పు సాటించి వేయించారుగా, ఈ రోజు ఏవో మేడం వస్తున్నారని. భూమి పరీక్ష చేయించుకోవాలంటే ఆధార్ కార్డు తీసుకుని రమ్మన్నారు, అందుకే అడిగిన.
అవునా, భూసార పరీక్ష ఎందుకయ్యా? మన పొలం బానే ఉందిగా.
పొలం బాగానే ఉందే, గాని పొలంలో సత్తువ ఉందా లేదో అని తెలుసుకోవడానికి.
ఓ గట్లనా?
గట్లనే. గిటి పోయస్ ఇంకా.
ఇగో పట్టు తీసుకో.
నువ్వు సర్ది కట్టుకుని పొలానికి పో, నేను ఇది ఇచ్చేస్తా.
ఈ విధంగా శివయ్య అలా వెళ్తుంటే మధ్యలో రాజు అనే రైతు ఎదురవుతాడు.
ఓ బావా, అడిగిపోతున్నావు, ఆగు ఆగు.
ఆ రాజు చెప్పు.
ఏందో పేపర్లు పట్టుకుని పోతున్నావు బ్యాంకుకా?
లేదురా, భూసార పరీక్ష కోసం ఆధార్ కార్డు తీసుకుని గ్రామ పంచాయతీ పోతున్నా.
భూసార పరీక్ష ఎందుకు?
ఎందుకంటవేందిరా?
నాకు తెలియదు బావా, జర చెప్పరాదే.
ఇగో భూసార పరీక్ష అంటే నేలలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రీయ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలు మొక్కలకు అంది పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం.
ఓహో అవునా?
అవునరా, తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులు పొందవచ్చు. దీనికి సంబంధించి మనం పొలానికి మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మట్టి పరీక్ష చేయించుకోవాలి.
అవునా కదెట్లా బావా?
అది ఏంటంటే మట్టి పరీక్షలో అన్నింటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాను సేకరించడం.
మట్టి నమూనా గది ఎట్లా తీయాలి బావా?
చెప్తా వినరా, మట్టి పరీక్షలో మట్టి నమూనా చాలా జాగ్రత్తగా తీయాలి.
ఎందుకు బావా?
ఎందుకంటే మట్టి నమూనా సరిగ్గా తీయకపోతే దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివల్ల చేయించిన మట్టి పరీక్ష, దానికి అనుగుణంగా వేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేగాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది.
అవునా, మరి ఎలా తీయాలి బావా?
ముందుగా పొలంలో వీయాకారంలో 15 సెంటీమీటర్ల లోతుగా పారతో గుంత తీసి పై మట్టి నుండి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్లు మొదళ్ళు లేనట్లుగా చూసుకుని నీడలో ఆరబెట్టాలి.
ఇలా ఒక దగ్గర తీసుకుంటే చాలా బావా?
లేదురా, ఒక ఎకరానికి 8 నుండి 10 చోట్ల తీసుకోవాలి. మళ్ళా తీసుకున్న మట్టిలో రాళ్ళు చెత్త ఉంటే తీసేసి నీడలో ఆరనివ్వాలి. తర్వాత బాగా కలిపి 4 భాగాలు చేయాలి.
ఎండలో పెట్టకూడదా బావా?
ఎండలో ఆరబెట్టినట్లయితే వాటిలోని సేంద్రీయ కార్బన శాతం తగ్గిపోతుందిరా.
ఓ, మరి అలా భాగాలుగా ఎందుకు తీసుకోవాలి బావా?
ఎందుకంటే మనం తీసుకున్న మట్టి పొలమంతా కాదు కదరా, అది అంతా కలవడానికి అలా చేస్తాం.
ఓహో,
అవును రాజు. ఇంకా అలా 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. ఇంకా సేకరించిన మట్టి మరియు ఆరబెట్టి నమూనా తయారు చేయటకు రసాయనిక లేదా సేంద్రీయ ఎరువుల సంచులను వాడకూడదురా.
మరి ఎట్లా తీసుకోవాలి బావా?
శుభ్రమైన ప్లాస్టిక్ షీట్ ను వాడాలరా.
సరే బావా, ఇప్పుడు ఆ సేకరించిన మట్టిని ఏం చేయాలి బావా?
ఆ మట్టి నమూనాని తీసుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లాలరా. అరే, చెప్పడం మర్చిపోయా.
ఏంది బావా అది?
మట్టి నమూనా తీసేటప్పుడు గట్ల దగ్గర, చెట్ల కింద, గట్లనే ఎరువు కుప్ప దగ్గర కూడా, నీరు నిలున్న దగ్గర కూడా తీసుకోవద్దురా.
ఎందుకు బావా?
గట్ల దగ్గర తీస్తే తప్పు ఫలితాలు వస్తాయిరా. ఇంకా మట్టి నమూనాలోని ఎరువు సంచిలో గిట్ల తీసుకోవద్దు.
ఎందుకు బావా అది?
అందులో ఉన్న పోషకాలు మట్టిలో కలుస్తాయి. అట్లా కలిసినప్పుడు మట్టిలో పోషక విలువలు మారుతాయి.
మరి ఎందులో తీసుకోవాలి బావా?
ప్లాస్టిక్ కవర్లలో తీసుకుపోవాలి. ఆ మట్టి నమూనాతో పాటు మన వివరాలు ఒక కాగితంలో రాసి పంపాలి. బామ్మర్ది, నువ్వు పండ్ల తోటలకు అనువైన నేలను గుర్తించేటప్పుడు గాని పండ్ల చెట్లకు ఏవైనా పోషక పదార్థాలు ఇంకా ఏవైనా గుర్తించడానికి మట్టి నమూనాను తీసుకోవడానికి సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 6 అడుగులు లేదా 1 నుంచి 2 మీటర్ల లోతు గుంట తవ్వి ప్రతి అడుగు నుంచి కొంత మట్టిని తీసుకుని భూసార పరీక్షకు పంపాలి. ఇంకా ఈ మట్టి నమూనాని తీసేటప్పుడు కింద లోతు నుంచి మొదటి మట్టి నమూనా తీయాలి. ఆ తర్వాత పై పొరల నుంచి మట్టిని సేకరించేటప్పుడు పై మట్టి కింద మట్టిలో కలవకూడదు. ఇంకో విషయం రోయ్, మట్టి నమూనా కోసం గుంట తవ్వేటప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉంటే వాటి లోతు మరియు లక్షణాల గురించి జాగ్రత్త తీసుకోవాలి.
మరి పండ్ల తోటల కోసం 8 సార్లు పొలంలో మట్టి నమూనా తీయాలి బావా?
తోటల కోసం అయితే 1/2 నుంచి 4 చోట్ల చేస్తే మంచిది. అంతేకాదు రోయ్, ఈ పరీక్షకు పంపేటప్పుడు పండ్ల తోటలకు అనువైన పరీక్షల కోసమని తెలియజేయాలి. గిట్లా నమూనాగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తర్వాత మంచి ప్లాస్టిక్ సంచిలో గాని గుడ్డ సంచిలో గాని నింపి సమీపంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపాలరా.
గట్లనా బావా? మరి ఈ మట్టి పరీక్ష ప్రతి సంవత్సరం చేయించాలా?
లేదురా, 2 సంవత్సరాలకు ఒకసారి చేయించాలి.
ఇట్లా చేస్తే మనకేమైనా ప్రయోజనం ఉంటదా బావా?
అవునరా, చాలా ప్రయోజనం ఉందిరా.
ఎట్లా బావా?
వాళ్ళు పరీక్ష చేసి ఏ పోషకం ఎంత మోతాదులో ఉన్నాయో చెప్తారు.
అవునా?
ఆ, ఈ భూసార పరీక్షల తర్వాత అందిన సారాంశ పత్రాన్ని విశ్లేషించి సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును కనుగొనవచ్చు. సాధారణంగా ఈ మోతాదును సారాంశ పత్రంలోనే పొందుపరిచి ఉంటుంది. రైతాంగం లేక అధికారులు తమకు తాముగా ఈ సారాంశ పత్రాన్ని విశ్లేషించవచ్చును.
ఓ, గట్లనా? నీకు ఇవన్నీ గట్ల తెలుసు బావా?
గట్లా కాదు, నేను ఇంతకు ముందు ఒకసారి ఇలా నా పొలంలో కూడా భూసార పరీక్ష చేపించాను. అందుకే నాకు వీటి మీద ఒక అవగాహన ఉందిరా.
సరే గాని బావా, ఆ సారాంశ పత్రంలో వేటి వేటి గురించి విశ్లేషించి ఉంటుంది బావా?
అదా, ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రీయ కర్బనం, లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం, లభ్య గంధకం, లభ్య సూక్ష్మ పోషకాలు అని ఉంటాయిరా.
అసలు ఇదంతా ఏంది బావా? ఇంతకు ముందు ఇవి ఏమీ లేకుండే అయినా మనం మంచిగా బతుకుతుండే. ఇప్పుడేమో ఈ పరీక్ష అని ఆ పరీక్ష అని చిన్న పోరగాండ్లకి ఎట్టినట్టు పొలానికి చేయాల్సి వస్తుంది.
తప్పదురా బామ్మర్ది, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు దానికోసం మారుతున్న కాలంతో పాటు మనము మారాల్సిందేరా.
ఇదంతా సరే గాని, పెద్దోడు అశ్రోపేట వ్యవసాయ కళాశాలలో చదువుతున్నాడు అని చెప్పావు కదా అప్పుడు, ఇప్పుడు గెట్లున్నాడు బావా, చదువుతున్నాడంటునా?
మంచిగానే చదువుతున్నాడంటారా బామ్మర్ది? వాడు వ్యవసాయం గురించి చదువుకోబట్టే కదా నాకు ఇలా భూసార పరీక్ష అని ఇవన్నీ తెలుస్తాయి నాకు.
అవును బావా, ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు మంచి కొడుకును కన్నావు. ఓ, అందుకేనా ఎప్పుడు చూసినా ఎరువు బస్తాలు కొంటావు?
ఆ, అవునరా బామ్మర్ది, శాస్త్రవేత్తల చెప్పిన ప్రకారం పంటకు కావాల్సినంత కొంటాను. దీంతో పాటు సేంద్రీయ ఎరువులు కూడా వేస్తానరా.
అరే, సేంద్రీయ ఎరువులు వేయడం వల్ల నేల ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు కదా బావా?
ఆ, అవును బామ్మర్ది, చెప్పడం మర్చిపోయా. ఉదజని ఉందిగా, దాని పరిమాణం 8.5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నచో పరీక్షించిన నేల చౌడుకు గురైనట్లుగా భావించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా అదే పొలం మట్టి నమూనాను చౌడు కోసం ప్రత్యేకంగా పరీక్షగా గావించి జిప్సం ను వాడవలసి ఉంటుంది. ఇంకా సేంద్రియ కర్బనము సాధారణంగా 0 నుండి 0.5 కన్నా తక్కువగా లేక 1% వరకు ఉంటుంది. రాష్ట్రంలో అన్ని నేలలు ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నందున మనం మన పంటలకు సేంద్రియ ఎరువులను ధారాళంగా క్రమం తప్పకుండా వాడాలి.
అవునా బావా?
అవునరా, అలా చేస్తే పంట బాగా వచ్చి దిగుబడులు పెరుగుతాయిరా.
అయితే నేను కూడా ఆధార్ కార్డు తీసుకొస్తా బావా.
సరే తీసుకొనిరా పోదాం.
గట్లే బావా, ఇంటికి పోయి తీసుకువస్తా. ఏమోయ్ ఏం చేస్తున్నావు, ఒకసారి ఇలా రా.
ఏం లేదయ్యా, కూర చేస్తున్నా.
ఇంకా కూరనే చేస్తున్నావా? నాకు ఆకలి అవుతుంది.
ఇంకానా? ఏందయ్యా చేస్తూనే ఉన్నాగా.
సర్లే, ఏం కూర చేస్తున్నావు?
వంకాయ.
అబ్బా, వారానికి 4 సార్లు వంకాయనేనా? సంపుతున్నావు కదే.
మరి ఏం చేయనండి, సంతకు వెళ్లి ఏది కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. అందుకే మన చేనులో ఉన్న వంకాయల్నే వండాల్సి వస్తుంది.
అవును, అది నిజమేలే. సరే కాని మరి ఇప్పుడు కూర అయిందా కాలేదా?
ఇక అయినట్టే అయ్యా. అన్నం పెట్టుకోరమ్మంటారా?
ఆకలి వేస్తుంది, తీసుకురా.
ఇగో తెస్తున్నా అయ్యా.
అవునే, నీకు చెప్పడం మర్చిపోయా, మీ అన్న కలిసిండు.
అవునా, ఏమన్నాడు?
మన ఊరిలో మట్టి పరీక్ష చేయించుకోమని డప్పు చాటింపు వేశారు కదా.
అవును.
అయితే మీ అన్న ఆధార్ కార్డు తీసుకుని పోతుంటే కలిసిండు.
అవునా?
అవునే. అంతేకాదు, నాకు మట్టి పరీక్ష గురించి పూర్తి వివరాలు చెప్పిండు. ఇక నేను కూడా తినిపోయి దరఖాస్తు పెడతా.
గట్లనా? సరే మరి తిని వెళ్ళు.
సరేనే.
ఈ విధంగా ప్రతి రైతు తమ పొలం గురించి తెలుసుకోవాలంటే మట్టి పరీక్ష చేయించాలి. మట్టి పరీక్ష చేయించడం వలన లాభాలు: మన పొలం ఏ రకమైందో తెలుస్తుంది, మట్టిలోని పోషక పదార్థాల మోతాదు తెలుసుకోవచ్చు, ఆ నేల ఏ పంటలు వేయడానికి అనుకూలమో తెలుసుకోవచ్చు, ఇంకా నేలలో కర్బన శాతం తెలుస్తుంది, నేల యొక్క ఉదజని సూచి తెలుస్తుంది, నేల తెల్ల చౌడు భూమ్యా లేదా నల్ల చౌడు భూమ్యా తెలుసుకోవచ్చు, ఇంకా వారు ఇచ్చే ఫలితాన్ని బట్టి సరైన మోతాదులో ఎరువులు వేయవచ్చు, ఇలా ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది, నేల యొక్క నీటి నిలుపుకునే సామర్థ్యం తెలుస్తుంది. ఒకవేళ మన నేల సమస్యాత్మకత నేల అయితే దానికి తగు పరిష్కారం తెలుసుకోవచ్చు. మట్టి పరీక్ష చేయించండి, నేల ఆరోగ్యాన్ని తెలుసుకోండి. భూసార పరీక్ష చేయించండి, మీ ఎరువుల ఖర్చును ఆదా చేయండి. సేంద్రియ ఎరువులు వేయండి, నేల తల్లిని కాపాడుకోండి.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక గుళ్ళు.
ఈ వారం మన చేను కబుర్లలో కరోనా గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. కరోనా అంటే ఏమిటి, ఎలా వృద్ధి చెందుతుంది, ఎలా నివారించవచ్చు? కరోనా అనునది ప్రాణం లేని ఒక ప్రోటీన్ పదార్థపు కణము. దీనిపైన కొవ్వు పదార్థము ఒక పొరలా ఏర్పడి ఒక పౌడర్లా ఉంటుంది. ఇతర వాటిలా కాక ఈ కణము కొంత బరువును కలిగి ఉండటంతో గాలిలో ఎగురలేదు, భూమిపై పడిపోతుంది. ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఇలా 14 రోజులు ఉండి వీర్యకణంతో జీవకణంగా మారి కణ విభజన మొదలవుతుందో, ఈ కరోనా నిర్జీవ కణం కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే ఉండి ఈ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరంలోని చీమిడితో సంపర్కమవుతుందో దానిలో కణ విభజనం ఆరంభమవుతుంది. మన ముక్కులోని చీమిడిలో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి కలక లేక పుసిలి కాని, ముక్కులోని చీమిడి కాని, నోటిలోని గల్ల కాని దానికి దొరికితే వెంటనే నిమిషాలలో కొన్ని వేల లక్షలలో కణ విభజన జరిగి శ్వాసకోశలలో చేరి ఊపిరితిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువుని నిరోధిస్తుంది. దీని కారణంగా రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. రోగిష్టి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి చీమిడి ద్వారా, కఫము ద్వారా ఈ రోగ కణాలు ఎచ్చటంటే అచ్చట పడతాయి. మనం దగ్గరగా ఉంటే మనపై పడవచ్చు, లేక అవి తుంపరులుగా వేటిపైనన్న పడి ఉంటే ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణంలోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి అవి 4 గంటల నుండి 24 గంటల వరకు శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై ఉన్న కొవ్వు పొర కరిగిపోయి నిర్వీర్యమై పోతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావడంతో దీనిపై గల కొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేకపోవడం ఒక కారణం. ఈ మధ్య సమయంలో వాటిని మనం స్పర్శించినచో అవి మనకు అంటుకొనగలవు. సర్వసాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించుతాము, కావున మన అరచేతులకు వేళ్లకు అంటుకొనగలవు. సర్వసాధారణంగా మన చేతులతో మన కళ్ళను, ముక్కును, నోటిని స్పర్శించడం సహజం. ఇలా ఈ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి. ఒక్కసారి అవి మన కంటి కలకను గాని, చీమిడిని లేక ముక్కులోని పొక్కులను గాని, మన నోటిలోని గల్లను కాని చేరాయో, ఇక వాటిని నిరోధించడం అసాధ్యం. ఇవి సర్వసాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలివారిలో ఉంటాయి. కళ్ళ కలకను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృద్ధి చెంది ముక్కు పక్కగా జారి ముక్కు ద్వారా విజృంభిస్తుంది. దీనికి ఇంతవరకు మందు కనుగొనలేకున్నా దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసుకుని మనలను మనం రక్షించుకొనవచ్చు. అది ఎలా? దీనికి రక్షక కవచం దీనిపై ఉన్న కొవ్వు పదార్థం. ఈ కొవ్వు పదార్థాన్ని మనం తొలగించినట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు. సాధారణంగా కొవ్వు పదార్థం వేడికి కరిగిపోతుంది లేక సబ్బు నురుగుకు కరిగిపోతుంది. సర్వసాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని పాత్రలకు కాని పట్టిన జిడ్డును తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే. మన శరీరాన్ని తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నీటితో బాగా నురుగు వచ్చే సబ్బుతో రోజుకు 2-3 పర్యాయాలు బాగా తలస్నానం చేయడంతో మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల కొవ్వును కరిగిపోయి నిర్వీర్యమైపోతుంది. అటు తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగ కణాలు మరలా పడ్డా అందులో చిక్కుకొని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. మరు స్నానశుభ్రతలో వీటిని నిర్వీర్యం చేయవచ్చు. వీటి మధ్యలో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా హెచ్చు వేడి నీటితో బాగా నురుగు వచ్చే సబ్బుతో 1 నిమిషం పాటు శుభ్రపరచుకుంటే మనం ధరించే వస్త్రాలను, కర్చీపులను, మాస్కులను పైలాగే శుభ్రపరచుకుంటే ఈ వ్యాధి కణాలపై ఉన్న కొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు. కాని ఎట్టి పరిస్థితులలో కాని ఈ కణం మన ముఖానికి చేరకూడదు. కంటి కలకతో కాని, ముక్కు చీమిడి లేక పొక్కులతో కాని, నోటి గల్లతో కాని సంపర్కమైతే దానిని అడ్డుకునడం అసాధ్యం. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 200,000 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, జలుబును మాత్రమే కరోనా లక్షణాలుగా పరిగణిద్దాం. కాని ఇప్పుడు అది రూటు మార్చింది, మరిన్ని లక్షణాలతో విరుచుకుపడుతోంది. సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం రుచి, వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, కండరాల నొప్పి, చలి, వణకడం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి వాటిని కరోనా లక్షణాల జాబితాలో చేరింది. కోవిడ్-19 బారిన పడిన 2వ రోజు నుంచి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కనిపించే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కరోనా లక్షణాల సంఖ్య 9కి చేరింది. రుచి లేదా వాసన గ్రహించే శక్తి కోల్పోవడం. బ్రిటన్ లో కరోనా వ్యాధిగ్రస్తుల్లో చాలా మందికి ఇలాంటి లక్షణం ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. దీని ద్వారా తమకు తెలియకుండానే ఇతరులకు వైరస్ ను అంటించే ప్రమాదముందని పేర్కొంది. చలి. ఇతర దేశాల్లో చలి చిన్న సమస్యగా కొట్టిపారేస్తారు, కాని ఊరికే చలి పెడుతుందంటే ఆ మాటను తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఇది కూడా వ్యాధి లక్షణమేనని అధ్యయనకారులు నొక్కి చెప్తున్నారు. వనకడం. కరోనా బారిన పడ్డ ఓ పాత్రికేయుడు చలివనుకు కారణంగా పళ్ళు పటపటా కొరుకుతూ పళ్ళుడగొట్టుకోవడంతో ఈ లక్షణం బయటపడింది. కాబట్టి మన దగ్గర మండుటెండలలోనూ చలిబెడుతుందంటే వారిపై ఓ కన్నేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండానే చలితో వనకడం కూడా కోవిడ్ ప్రధాన లక్షణం. కండరాల నొప్పి. అమెరికాలో సుమారు 14% పైగా కరోనా బాధితుల్లో ఈ లక్షణం వెలుగుచూసింది. ముఖ్యంగా వయసు పైబడిన వారిని కండరాల నొప్పి వేధిస్తుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఈ లక్షణం బయటపడింది. తలనొప్పి. జలుబు ఉన్నప్పుడు తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే తల తిరుగుతున్నట్లు అనిపించినా, తలంతా నొప్పిగా అనిపించినా దాన్ని తేలికగా తీసిపారేయడానికి లేదు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో తలనొప్పి కూడా కనిపిస్తుందని అధ్యయనం పేర్కొంది. గొంతు మంట. 60% పైగా కేసులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. సాధారణ సమయాల్లో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందేనని చెబుతున్నారు. కరోనా సమయంలో మధుమేహులు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే. షుగర్ వచ్చిందంటే చాలు, చుట్టుముట్టి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అవి మరింత ప్రజలను ఇబ్బంది పెడతాయి. మరి ఈ కరోనా సమయంలో మధుమేహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. మధుమేహం, ఈ తీపి రోగం ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగుల్స్తుంది. అనేక కారణాల వల్ల త్వరగా శరీరంలోకి ప్రవేశించి ప్రజలను రోజు రోజుకి బలహీనులుగా మార్చడం దీని ప్రత్యేకత. ఇలాంటి డేంజర్ సమస్య రావద్దని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ముందు నుంచి జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా విజృంభణ టైంలో కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మామూలుగా డయాబెటీస్ కి ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకుతాయి. అందుకే అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. షుగర్ వచ్చిందంటే అనేక కారణాల వల్ల మధుమేహం మన దేహంపై దాడి చేస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం, సరైన జీవన విధానం లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇలాంటి అనేక కారణాలు అన్ని కూడా మధుమేహంకి కారణంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఓసారి మన శరీరంలోకి వచ్చిందంటే చాలు, ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా సోకుతాయి. మరి ఇప్పుడు కరోనా రోజు రోజుకి తన ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకుంటూ స్వల్ప వ్యాయామాలు కూడా చేయడం మంచిదంటున్నారు. వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు ముందుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, అన్ని పోషకాలు అందే సంపూర్ణ సమతులాహారం తీసుకోవాలి. రోజుకు 3 పూటల కాకుండా తక్కువ పరిమాణాల్లో ఎక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎక్కువగా తాజా పండ్లు కూరగాయలు తీసుకోవాలి. కాఫీ, పసుపు, వెల్లుల్లి, గుడ్లు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటి డైట్ ని పాటిస్తే మంచిది. ఆకుకూరల్లో ఎక్కువగా మెంతుకూర తీసుకుంటుండాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. గోధుమలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. చేపలు, చికెన్ తినొచ్చు. అయితే మాంసాహారం తినే ముందు వాటిని పూర్తిగా ఉడకనివ్వడం చాలా అవసరం. అలాంటి ఆహారమే తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగుతుండాలి. వ్యాయామం చేస్తుండాలి. అదే విధంగా ఖచ్చితంగా వ్యాయామం చేస్తుండాలి. ఇంట్లోనే అటు ఇటు నడుస్తుండడం చేయాలి. యోగా, క్రంచెస్, పుషప్స్ ఇలా మీకు ఏది తెలిస్తే ఆ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో పాటు డాన్స్ చేయడం, ఏరోబిక్స్ చేస్తుండాలి. అయితే కేవలం ఎక్సర్సైజ్ చేస్తే మాత్రమే కాదు, ఇంట్లోని కొన్ని పనుల ద్వారా కూడా వ్యాయామం చేసినట్లుగా ఉండాలి. ఇంటిని క్లీన్ చేస్తుండాలి, తోట పని, గదులను క్లీన్ చేస్తుండాలి. వీటికి దూరంగా ఉండడం మంచిది. ఏ ఆహారం మంచిదో, ఏ ఆహారం మంచిది కాదో ముందుగా తెలుసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టాంట్ ఫుడ్ ని తగ్గించాలి. వేపుళ్ళకి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. చక్కెరని తగ్గించాలి. ఇంట్లో చేసిన పండ్ల రసాలను తాగడం మంచిది. రోజు ఉదయాన్నే రాత్రి నానబెట్టిన మెంతుల నీళ్లను తీసుకోవడం వంటివి చేస్తుండండి. బేకరీ ఫుడ్స్, స్వీట్స్ తగ్గించాలి. మరి అంతగా స్వీట్స్ తినాలనిపిస్తే ఇంట్లో చేసినవి మాత్రమే, తక్కువ పంచదార ఉన్న స్వీట్స్ మాత్రమే తీసుకోవడం మంచిది. కొంతమంది చాలా రోజులు పస్తులు ఉండి ఒక్కరోజే కదా అని ఇష్టంగా ఫుడ్ తీసుకుంటారు. దీని వల్ల అప్పటి వరకు పాటించిన డైట్ మొత్తం నీరుగారిపోతుంది. కాబట్టి కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు ముఖ్యం. అయితే వీటన్నిటిని పాటిస్తూ శుభ్రత మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు చేతులను కడుక్కోవడం చేస్తుండాలి. సామాజిక దూరం పాటించాలి. బయటకి వెళ్ళకపోవడమే మంచిది. శుభ్రంగా ఉండటం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి శుభ్రత మెయింటైన్ చేయండి. అనేక సమస్యలకు దూరంగా ఉండండి. విన్నారు కదా శ్రోతలు కరోనా గురించి? కరోనా సమయంలో మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, సమగ్ర వ్యవసాయానికి మరొక పేరు ఏమిటి? ఏ మిశ్రమ వ్యవసాయం, బి సేంద్రీయ వ్యవసాయం. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ మిశ్రమ వ్యవసాయం. గత వారం రెండో ప్రశ్న, తేనెటీగల పెంపకంలో సంవత్సరానికి దాదాపు ఎన్ని పంటలు తీయవచ్చు? ఏ ఒక పంట, బి రెండు నుండి మూడు పంటలు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి రెండు నుండి మూడు పంటలు. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ రామూర్తి హైదరాబాద్, ఎన్ పార్థసారథి పెద్ద శంకరంపేట్, వి నాగేశ్వరరావు నర్సాపురం, భిక్షపతి గుమ్మడి దళ, ప్రభాకర్ హన్మకొండ. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిణి భద్రాద్రి కొత్తగూడెం, జిఎస్ దేవి జోగిపేట్, డాక్టర్ స్వరూప దోమల్గూడ. కేవలం రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత గంభీరావుపేట్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మట్టి పరీక్షను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించాలి? ఏ రెండు సంవత్సరాలకు, బి మూడు సంవత్సరాలకు. ప్రశ్న మరొకసారి, మట్టి పరీక్షను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించాలి? ఏ రెండు సంవత్సరాలకు, బి మూడు సంవత్సరాలకు. ఈ వారం రెండో ప్రశ్న, భూసార పరీక్షకు మట్టి నమూనాను ఎంత లోతులో తీయాలి? ఏ మూడు నుండి ఆరు అడుగుల లోపు, బి ఆరు నుండి ఏడు అడుగుల లోపు. ప్రశ్న మరొకసారి, భూసార పరీక్షకు మట్టి నమూనాను ఎంత లోతులో తీయాలి? ఏ మూడు నుండి ఆరు అడుగుల లోపు, బి ఆరు నుండి ఏడు అడుగుల లోపు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకి సరైన సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.